ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय। చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 10 శ్లోకం 11. దేశమేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సవదూతం పరిజనసహితం విష్ణుచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయము భగవద్ విభూతి. భగవంతుని యొక్క విభూతుల గురించి ఈ అధ్యాయంలో విస్తారంగా వర్ణించారు. భగవంతుని దైనందిన జీవితంలో మనం శ్రద్ధగా చక్కగా స్మరించడానికి ఏ రూపాల్లో భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అవతారాలు లేదా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శక్తులు వ్యక్తమై ఉన్నాయని మనం అర్థం చేసుకోవడానికి ఈ 10వ అధ్యాయం చెప్తున్నారు. భగవంతుని యొక్క శక్తులు కానీ భగవంతుని యొక్క ఉనికిని కానీ మనం అర్థం చేసుకుని ఆయన నిత్యం స్మరణ చేయడం వల్ల ఏమవుతుందంటే మరణ సమయంలో మనము భగవంతుని యొక్క స్మరణ ద్వారా ఈ ప్రాపంచికమైన సంసార సాగరం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తే ఈ భగవద్ విభూతి అనేటువంటి ఈ అధ్యాయం నుంచి ఈరోజు శ్లోకంలో కృష్ణుడు తెలియజేస్తున్నాడు, నా యొక్క ప్రత్యేకమైనటువంటి కరుణ చూపడం కోసం అని చెప్పి నేను అట్లాంటి భక్తుల యొక్క హృదయంలో నివసిస్తూ తేజోమయమైనటువంటి జ్ఞానదీపం చేత అజ్ఞానజనితమైనటువంటి అంధకారాన్ని నశింపజేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే దేవుడు నాకు ఎప్పుడు అనుగ్రహం చూపిస్తాడు, దేవుడు నాకు ఎప్పుడు కరుణ చూపిస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంటారు. వాళ్ళ అవగాహనలో అనుగ్రహం లేదా కరుణ అంటే ఏమిటి అర్థం కాలేదు. అక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా కరుణ లభించడం అంటే ఇదే. ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట, నేను ప్రత్యేకమైన కరుణ ఎవరిమీదన్నా చూపిస్తే ఏమవుతుంది, ఆ వ్యక్తి హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం నశించి జ్ఞానం అనేటువంటి దీపం చేత అతని హృదయం వికసిస్తుంది. అలాంటి వ్యక్తి యొక్క హృదయంలో నేను వసిస్తూ అతనిలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని అంతా కూడా పారద్రోలుతాను అని చెప్పంటాడు. అజ్ఞాన అంధకారం మనకున్నంతసేపు ఏమనిపిస్తుంది చెప్పండి. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మొత్తం అంతా కూడా దీపాలు విద్యుత్ దీపాలన్నీ కూడా ఆరిపోతే ఏమనిపిస్తుంది? కనీసం మన చేతిని కూడా మనం చూసుకోలేం. ఈ దృష్టికి ఈ నేత్రాలకే చీకటి అనేటువంటిది ఉంటే ఇంత కష్టంగా జీవితం ఉన్నప్పుడు మరి లోపల హృదయంలో అజ్ఞానం అనేటువంటి చీకటి ఉంటే నిజంగా జీవికి జీవితం అనేది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఆ కష్టమే మనం బయట రకరకాల రూపాల్లో చూస్తున్నాం అనమాట. హృదయంలో ఉండే చీకటి ఉంది కదా, ఆ చీకటి బయటికి కామము క్రోధము లోభము మదము మోహము అసూయ ద్వేషం ఇలాంటి అనేక రూపాల్లో ఆ చీకటి మన మీద తాండవిస్తుంది. కంటి ముందు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్ దీపాలు ఆరిపోతేనే మనకి ఎంత కష్టమో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కష్టం, ఎక్కడ పడిపోతానో తెలియదు. హృదయంలో అజ్ఞానం అనేటువంటి చీకటి ఉన్నంతసేపు వ్యక్తికి కూడా జీవితం అంత కష్టంగా ఉంటుందన్నమాట. చాలామంది బయటికి చెప్పుకోలేరు, లోపల కుమిలిపోతూ ఉంటారు. కొద్దిమంది బయటికి చెప్పుకున్నా కానీ సరైన వ్యక్తుల దగ్గర అది చెప్పుకోరు. ఎవరికి చెప్పుకోవాలి? మన కష్టాలు వచ్చినా మనకి ఇబ్బందులు వచ్చినా గురువుకి, సాధువుకి, శాస్త్రాలకు చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దానికి సరైనటువంటి పరిష్కారం ఇస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా భౌతికమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ భౌతిక సమస్యలకి భౌతిక పరిష్కారాన్ని పొందాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. భౌతిక సమస్యకి ఎప్పుడు భౌతిక పరిష్కారం అనేటువంటిది పరిష్కారమే కాదు, మరి మరింత సమస్య పెంచుతుందన్నమాట. అందుకనే ఇంట్లో కానీ బయట కానీ వీధిలో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ ఈ భౌతిక జగత్తు అన్న తర్వాత భౌతిక సమస్యలు అనేటువంటివి వస్తాయి. వాటికి పరిష్కారం ఏమిటి అని అంటే కేవలం ఆధ్యాత్మిక పరిష్కారమే. ఆధ్యాత్మిక పరిష్కారాన్ని ఎంతవరకు అయితే నమ్ముకుంటామో అంతవరకు ఒక్కొక్కటే ఆ సమస్యల నుంచి మనం బయటపడుతూ ఉంటాం. కృష్ణుడు ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఏం చెప్తున్నాడు అంటే, నా ప్రత్యేకమైన కరుణ నేను ఎవరికైనా చూపించాను అంటే వాళ్లలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం నశించిపోయి వాళ్ళు జ్ఞానం అనేటువంటి దీపంతో వాళ్ళు చక్కగా వెలసిల్లుతారు అని చెప్తున్నాడు. దీనికి కింద భాషలో ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, వారణాసి గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు 500 సంవత్సరాల క్రితం ఆయన దక్షిణ భారతదేశ యాత్ర అంతా కూడా చేసి చివరికి శ్రీరంగం ఇవన్నీ దాటుకున్న తర్వాత ప్రయాగది అక్కడి నుంచి వారణాసి వెళ్తారు. ఆ వారణాసి వెళ్ళిన తర్వాత వారణాసిలో ఆయన ఏం చేస్తారు అని అంటే, అక్కడ చంద్రశేఖర మిశ్ర అని చెప్పేసి ఉంటారు. ఆ మిశ్ర కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ నివాసం ఉంటారు. నివాసం ఉన్న తర్వాత అక్కడికి దగ్గరలోనే ప్రకాశానంద సరస్వతి అనేటువంటి ఒక సన్యాసి నివసిస్తూ ఉంటాడు. చాలా పేరుగాంచినటువంటి వాడు. వారణాసి అని ఎవరన్నా ఆ రోజుల్లో అంటే ప్రకాశానంద సరస్వతి అనే సన్యాసి తెలియని వాడు ఉన్నాడు. ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారన్నమాట. ఒకసారి ఆయనకి తెలిసింది చైతన్య మహాప్రభు గురించి. ఏం తెలిసింది? చైతన్య మహాప్రభు ప్రతిరోజు ఉదయాన్నే ఆ కాశీ వీధుల్లో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామ సంకీర్తనం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? కాశీ విశ్వనాథుడికి హరినామ సంకీర్తన అంటే మహాప్రీతి. స్వయంగా శివుడు పార్వతీదేవి చెప్తున్నాడు ఏమని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఇంతకుముందుగా అంతకుముందు సంవత్సరం సనాతన పురుతో పాటు భక్తులంతా మేము వెళ్ళినప్పుడు ఈ మూడు ఒకేసారి చూసే అవకాశం మాకు కలిగింది. గయా, కాశీ, ప్రయాగ, ఈ మూడిటికి విశేషత ఏమిటనంటే, గయ వచ్చి విష్ణు పాదం, కాశీ వచ్చి విష్ణు యొక్క హృదయం, ప్రయాగ వచ్చి విష్ణు యొక్క శిరస్సు. ఈ మూడింటిని కలిసి ఒకేసారి దర్శించుకున్న వాళ్ళంట సంపూర్ణంగా విష్ణు యొక్క స్వరూపాన్ని చూసినటువంటి ప్రయోజనాన్ని పొందుతారండి. మేము కాశీలో దిగాము, ముందు విష్ణు హృదయంలో దిగాము, తర్వాత విష్ణు పాదం దగ్గర గయకి వెళ్ళాము, మళ్ళీ ఆ తర్వాత ప్రయాగ కూడా వెళ్ళొచ్చాము అనమాట. శిష్య రాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాదికి జయగౌర ప్రేమ. ఆ విష్ణు హృదయంగా చెప్పబడేటువంటి వారణాసిలో చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా వీధుల్లోకి వెళ్ళి హరినామ సంకీర్తన చేస్తున్నారు. ప్రకాశానంద సరస్వతికి ఈ విషయం తెలిసింది. ఎవరయ్యా, ఎవరో కొత్త వచ్చాడంట, ఆయన ఏదో చేస్తున్నాడంటే కనుక్కొని రండి అని చెప్పి పంపించాడు. వాళ్ళు వెళ్ళి కనుక్కొని తిరిగి తీసుకొచ్చి చెప్పారు, ఆయన మామూలు వ్యక్తి కాదు, సాదాసీదా వ్యక్తి కాదు, అతను ఒక సన్యాసి, పేరు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అంట, ఆయన హరినామ సంకీర్తన చేస్తున్నాడు. ఈయన ఆలోచించాడు, సన్యాసి అంటున్నారు, ఊరికినే వీధుల్లో హరినామ సంకీర్తన చేస్తున్నాడు, ఇంకేమైనా చేస్తున్నాడు అని. ఊరికినే హరినామ సంకీర్తన చేయడం ఏంటి, కీర్తనతో పాటు నర్తన చేస్తున్నాడు, తన్మయత్వంతో నాట్యం చేస్తున్నాడు, చాలా పూర్తిగా భావావేశానికి లోనవుతున్నాడు, ఒకసారి ఆయన పిలిపించుకురండి అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన పిలుచుకొచ్చారు. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ప్రకాశానంద సరస్వతిని చూశారు. అతని దగ్గర చాలా మంది సన్యాసులు ఉన్నారు, సన్యాసులకే ఆయన నాయకుడు, వేల మంది ఉన్నారు ఆయన దగ్గర. చైతన్య మహాప్రభుని ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు చైతన్య మహాప్రభు వినయంగా వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కాళ్ళు చేతులు, ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా గుమ్మం దగ్గర, అక్కడ ఒక ప్రదేశం ఉంటే ఆ కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి ప్రదేశం దగ్గర చైతన్య మహాప్రభు వినయంగా కూర్చోబోయాడు. ప్రకాశానంద సరస్సు దాన్ని చూశాడు. అరే రే, వచ్చే వాళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కునే ప్రదేశంలో కూర్చున్నాడు, ఈయన ముందు అక్కడి నుంచి తీయండి, ఆయన సన్యాసి ఆయన, ఇది తీసుకుని లోపల తీసుకురండి, ఆయన లోపల తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అన్నారు. ఈయన చేసిన ప్రకాశానంద సరస్సు మొట్టమొదటి చేసిన విషయం ఏంటంటే, ముందు హేళన చేశాడు. అదేంటి, ఒక సన్యాసి ఏంటి వీధుల్లో పడి నామ సంకీర్తన చేస్తూ నర్తన చేయడం ఏంటి? సన్యాసి అని అంటే అతని యొక్క స్టేటస్, అతని స్థాయి తహత ఏంటి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు లోపలికి వచ్చాడో, ఆయన వినయంగా కాళ్ళు చేతులు కడుక్కునే ప్రదేశంలో కూర్చొని చూసి వెంటనే ఏం చేశాడు, గౌరవంతో తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టండి అని చెప్పాడు. తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టిన తర్వాత చైతన్య మహాప్రభు అడుగుతున్నాడు, ఆయన నువ్వు సన్యాసివు కదా, మరి ఎందుకు నువ్వు ఊరికి నేను నామ సంకీర్తన చేస్తూలా తిరుగుతున్నావు? సన్యాసి అంటే వేద వేదాంతాలన్నీ కూడా అంతు చూడాలి, ఉపనిషత్తులన్నింటినీ కూడా పూర్తిగా అవపోషణ పడ్డాలి, పురాణాలన్నీ కూడా పూర్తిగా వంట పట్టించుకోవాలి, అవన్నీ చేయాల్సింది, పోయి ఏమిటి ఊరికి నేను హరినామ సంకీర్తన చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. చైతన్య మహాప్రభు ఏమన్నారు, ఒకే మాట చెప్పారు, నాకు ఇవన్నీ పెద్దగా తెలియదు, నాకు తెలిసిందల్లా ఏమిటనంటే మా గురువు గారు నాకు చెప్పారు, నాయన నీవు మూర్ఖుడు కనుక మహామంత్రాన్ని హరినామ సంకీర్తనని నువ్వు జపం చేస్తూ ఉండు, అందుకే ఏమీ కూడా నీకు అవసరం లేదు, వేద వేదాంతాలు అంతు చూడాల్సిన అవసరం లేదు, ఉపనిషత్తులన్నీ కూడా అవపోషణ పట్టాల్సిన అవసరం లేదు, హరినామ సంకీర్తన పవిత్రంగా చెయ్యి, ఈ కలియుగంలో ఇది ఒకటి నీకు సరిపోతుందని చెప్పారు. సరే నా గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి నేను కూడా అదే భావంతో ఏం చేస్తున్నానంటే రోజు ఈ హరినామాన్ని జపం చేస్తున్నాను. చేస్తున్న దగ్గర నుంచి నాకు ఒక జబ్బు పట్టుకుంది, ఏమిటంటే ఈ హరినామాన్ని ఎప్పుడు జపం చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి ఉత్సాహము, తన్మయత్వం, పారవశ్యంతో నేను పులకించిపోతున్నాను అని చెప్పాను. అప్పుడు ఆలోచించాడు అనమాట ప్రకాశానంద సరస్వతి, ఈయన చెప్పే మాటల్లో ఎంతో వెయిట్, ఎంతో సత్తా కనపడుతుంది, అందుకని అప్పుడు ఎందుకు హరినామ సంకీర్తన చేయాలి ఏమిటి అని చెప్పి అడిగితే చైతన్య మహాప్రభు ఇవన్నీ కూడా చక్కగా వివరించారు. చైతన్య మహాప్రభు ప్రభావం చేత అప్పుడు దాకా సన్యాసి అని అంటే వేద వేదాంతాలు అంతు చూడాలనుకునేటువంటి ఆ ప్రకాశానంద సరస్వతి మహాప్రభు అనుగ్రహం వల్ల సన్యాసి అయిన వాడు చేయవలసిన ధర్మం ఏమిటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని తాను కీర్తించి 10 మందికి ప్రచారం చేయాలని చెప్పి తెలుసుకున్నాడు. ప్రారంభంలో ఈ భగవన్నామ సంకీర్తన మనం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి ఈ భక్తియుత సేవ విషయాలు పాటించేటప్పుడు కానీ, కొద్దో గొప్ప మనకి ఏమనిపిస్తుంది అంటే కాస్తంత బయట వాళ్ళు ఎవరైనా వెక్కిరిస్తారేమో, ఎవరైనా మనల్ని ఎద్దేవా చేస్తారేమో, లేకపోతే ఇతను ఎందుకు తిలకం పెట్టుకున్నాడు, లేకపోతే ఇతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఏమన్నా ఎగతాళి చేస్తారేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ మనం యథార్థంగా నిజాయితీగా మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళితే ఏమవుతుంది, ముందు వెక్కిరించినటువంటి వాళ్లే, ఆ తర్వాత విమర్శించినటువంటి వాళ్లే, ఆ తర్వాత మన దగ్గరికి వచ్చి శరణాగతి పొంది మన దగ్గర ఆ విషయాన్ని నేర్చుకుంటారు. ప్రకాశానంద సరస్వతి ముందు విమర్శించాడు, తర్వాత వెక్కిరించాడు, తర్వాత వేడుకుంటూ చైతన్య మహాప్రభుని శరణాగతి పొందాడు అనమాట. అందుకని ఈ భక్తియుత సేవ అభ్యాసాల్లో ఏదైనా కానీ మనం పాటించేటప్పుడు తోటి వాళ్ళు ఏదన్నా విమర్శిస్తారేమో, వెక్కిరిస్తారేమో, ఎద్దేవో చేస్తారేమో అని చెప్పి మనం చేయవలసిన భక్తియుత సేవ కార్యక్రమాలను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు. ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుంది అంటే, ఆ రకంగా ఎవరైనా సరే భగవంతుని యొక్క సేవా మార్గానికి కానీ, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఈ హరినామ జపానికి కానీ అడ్డు తగిలే ప్రయత్నం చేయాలనుకున్న ప్రయత్నంలో ఒక్కోసారి వాళ్లే సత్ఫలితాన్ని పొందుతారు తప్ప భగవన్నామం జపం చేసేవాడు ఎప్పుడు చెడిపోయేది లేదు. పూరి జగన్నాథ్లో చైతన్య మహాప్రభు ఉండేటప్పుడు సార్వం పట్టేసారి ఒకసారి చైతన్య మహాప్రభుని ఇంటికి రండి అని చెప్పేసి ఆహ్వానిస్తాడు. సన్యాసి అనేవాడు మీ ఇళ్ళకి రాకూడదయ్యా నేను అని చెప్పంటాడు. లేదు, మీరు వచ్చి ఒక 4 రోజులు ఉండి మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోవాలి అని చెప్పంటారు. సన్యాసి ధర్మాన్ని పాటించేవాడు 4 రోజులు కుదరదు అని చెప్పన్నాడు. సరే పోను ఒక 20 రోజులు ఉండండి అన్నాడు. సరే అక్కడ ఏమవుతాయి అంటే అలా బేరసారాలు జరిగి జరిగి చివరికి ఒక 5 రోజులకి చైతన్య మహాప్రభు ఒప్పుకుంటాడు. సర్వం భట్టాచార్య చైతన్య మహాప్రభు తీసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి, ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత మహాప్రభు మీకోసం ఈరోజు అద్భుతమైనటువంటి వంటకాలన్నీ కూడా జగన్నాథ్ ప్రసాదం అంతా కూడా మేము తెప్పించి పెట్టాను, మీరు ఈరోజు మా దగ్గర ప్రసాదాన్ని మధ్యాహ్న ప్రసాదం తీసుకోవాలని చెప్పంటారు. మహాప్రభు అంటారు, సరే అయితే నేను జగన్నాథ్ దర్శనానికి వెళ్తున్నాను, జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత చిన్నగా వచ్చి నేను ప్రసాదం తీసుకుంటాను. మహాప్రభు వెళ్ళి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని తిన్నగా వచ్చేస్తారు. ఈయన వచ్చే వేళకి సర్వం భట్టాచార్య, ఆయన ధర్మపత్ని ఇద్దరు కూడా భారీ ఎత్తున ప్రసాదాలు తయారు చేసి పెడతారు. చాలా అంటే చాలా భారీగా తెస్తారనమాట. అరిటాకులు అన్నీ సిద్ధం చేసి పెడతారు. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి జగన్నాథ స్వామి ప్రసాదం కూడా తీసుకొచ్చి పెడతారు. ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్నాయి. ఇంకొక పక్కన సర్వం భట్టాచార్యకి ఒక ఆలోచన ఉంది. ఏమిటి ఆలోచన అంటే, మహాప్రభుకి సంతృప్తిగా పెట్టేటువంటి భాగ్యం ఇన్ని జన్మలకు నాకు దక్కినందుకు నిజంగా ఈరోజు నా ఇల్లు, నా శరీరము, నా ఊనికి పవిత్రమైందని చెప్పి ఆయన భావిస్తున్నాడు. చైతన్య మహాప్రభు రానే వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు తీసుకొచ్చి అప్పుడే కొత్తగా గది నిర్మించినటువంటి గదిలో కూర్చోబెట్టి సర్వం భట్టాచార్య పెద్ద అరిటాకు, ఇంకా అరిటాకు ఏమి కత్తిరించేదంతా ఏమీ లేదు, ఉన్న పూర్తి అరిటాకు వేసేసాడు. అరిటాకు పెద్ద అరిటాకు వేసేసి మొత్తం పదార్థాలన్నీ తీసుకొచ్చాడు అన్నమాట. పదార్థాలన్నీ తీసుకొచ్చేస్తే చైతన్య మహాప్రభు వాటిని చూశాడు. చూసి ఆ పక్క ఈ పక్క చూశాడు. ఎవరు లేరు, నేను ఒక్కడే కదా ఇక్కడ ఉండేది అని అన్నాడు. అవును, మీరొక్కడే ఉండేది ఇక్కడ. మరి నేను ఒక్కడే ఉంటే ఇక్కడ 10-12 మంది తీసుకునే ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టారు ఏంటి ఇది అని చెప్పి అన్నారు. అనంటే చైతన్య మహాప్రభుతో అంటాడు ఆయన, లేదు మహాప్రభు, ఇవన్నీ కూడా మీరు స్వీకరించాలని చెప్పి తీసుకొచ్చాను నేను అని చెప్పండి. భలేవుడు అయ్యా, ఏదో ఒక్కడిని నేను వచ్చింది 10-12 మందికి తయారు చేసేదంటే తయారు చేసి నా ముందు పెట్టి నేను ఒక్కడిని తినమంటే ఎలా తింటాను, ఏమనుకుంటున్నావు నా గురించి, నేను నాదేనా కడుపు చెరువు అని చెప్పేశాను. సర్వం భట్టాచార్య అన్నారు, స్వామి మీది కడుపు చెరువు నాకైతే తెలీదు, మరి అక్కడ గుళ్ళో జగన్నాథ స్వామిగా మీరే ఉన్నారు కదా, రోజు కూడాను చప్పన పోగా 54-56 పదార్థాలు రోజుకి 7x 7x56 కుండలు కొద్ది తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటే ఆ నైవేద్యం అంతా తీసుకుంటున్నావు కదా, మరి అప్పుడు కడుపుని తీసుకున్నావు చెరువుని తీసుకున్నావా? సరే అది పక్కన పెట్టేసి, ద్వారకా నగరంలో ఉన్నప్పుడు 16,108 రాజభవనాల్లో ఉండి 16,108 మంది ఆ రాణుల దగ్గర వాళ్ళు సమర్పించేటువంటి నైవేద్యాన్ని ఒకేసారి ఏకకాలంలో అంతమంది దగ్గర అన్ని ఇళ్లలో తీసుకుంటున్నావు కదా, మరి అప్పుడు ఏమని తీసుకున్నావు? సరే వీళ్ళు వదిలేసేసి రాజభవనం దగ్గరికి వెళ్తే అక్కడ నీకు యాదవుల్లో 18 తల్లులు ఉన్నారు. అంటే కృష్ణుడికి దేవకీదేవి ఒక తల్లిగా మనం చెప్తే వాళ్ళ బంధువర్గంలో కూడాను తల్లి వరుసగా ఉండేటువంటి వాళ్ళు 18 ఉన్నారంట. మళ్ళీ ఆ 18 కూడాను కృష్ణుడు వస్తే ఆయన కోసం వాళ్ళు తయారు చేసి పెట్టుకుంటారంట. మా కృష్ణుడు రాజభవనంకు రాగానే మేము ఆయనకి నైవేద్యాలు సమర్పించాలని చెప్పి, ఆయన వస్తే ఎవరిని అసంతృప్తిపరచకుండా 18 పెట్టిన నైవేద్యం తీసుకుంటాడు. మరి అప్పుడు ఏమని ఆలోచించి తీసుకున్నావు? సరిపోని ఇవన్నీ వదిలేసి ఆ బ్రహ్మ విమోహం లేదు జరిగినప్పుడు నీవు బృందావనంలో ఉండేటువంటి లక్షలాది మంది ఇళ్లలోకి, ప్రజవాసుల ఇళ్లలోకి గోపబాలురుగా నువ్వే వెళ్ళావు కదా, దూడలుగా కూడా నువ్వే వెళ్ళావు కదా, పొద్దున్న లెగిస్తే లక్షలాది దూడల రూపంలో ఎన్ని పాలు తాగావు, ఎన్ని లీటర్లు ఏంటి, ఎన్ని గ్యాలన్లు. మరి అలానే గోపబాలుడిగా అందరి ఇళ్లలో ఉంటూ ఎన్ని కిలోలు ఏంటి క్వింటాళ్ళు వెన్న ఎంత వెన్న తినేస్తుంటావు, మరి అప్పుడు ఇది గుర్తుకు రాలేదా? ఏదో నేను నా భార్య కష్టపడి ఏదో నీకు బాగా ప్రసాదం పెట్టాలి, 10-12 సరిపడేందుకు మేము చేసి పెడుతుంటే నేనెట్లా తింటానని చెప్పేసి నాకు లెక్కలు చెప్తున్నావు, నీ లెక్కలు నాకు తెలియదు అనుకున్నావా అని చెప్పి ఆయన ఇంత పెద్ద లెక్క చెప్పేశాడు. చైతన్య మహాప్రభు మారు మాట్లాడలేదన్నమాట, ఇంత సమాచారం ఉందా నీ దగ్గర నాకు తెలియదు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మహాప్రభు అడిగాడు, అయినా ఉండేది మీరిద్దరు కదా, ఇద్దరు కలిసి ఇన్ని ఎట్లా చేయగలిగారయ్యా, మీరిద్దరు ఉండే భార్య భర్త ఇద్దరు ఇంతమందికి ఎలా ఇన్ని రకరకాలు ఎట్లా చేయగలిగారు, 100 వచ్చి 100 పొయ్యిలు పెడితే కూడా ఇన్ని చేయలేరే, అలానే మీరిద్దరు ఎలా చేయగలిగారు అనంటే, అది ఎలా చేయగలిగామంటే మధ్యాహ్నం ఎవరైతే అతిథి వచ్చి మా దగ్గర ఈ ఆహారాన్ని తినబోతున్నాడో ఆయన యొక్క కృప వల్ల చేయగలిగాము అని చెప్పాను. మహాప్రభు అనుకున్నారు, ఈ దెబ్బ కూడా నాకే కొట్టారు మీరు, సరే అని చెప్పేసి కూర్చున్నాడు అనమాట. కూర్చున్న తర్వాత ఇక ఆహారం తినబోటానికి సిద్ధమవుతున్నాడు చైతన్య మహాప్రభు. తినబోతుంటే ఇన్ని ఆహార పదార్థాలు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, ఇన్ని తయారు చేసినందుకు నీకు నిజంగా భగవంతుడి కృప నీకు వచ్చేస్తున్నాయా, నాకు జగన్నాథ స్వామి ప్రసాదం ఇంత పెడుతున్నందుకు నిజంగా నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి అన్నాడు చైతన్య మహాప్రభు. సర్వం భట్టాచార్య అన్నారు, ఎవరు అదృష్టవంతులో లోకానికి అందరికీ తెలుసు, అదృష్ట దేవతని లక్ష్మీదేవిని కట్టుకున్నటువంటి వాడే నిజమైన అదృష్టవంతుడు, అలాంటి అదృష్టవంతుని ఈరోజు వచ్చి నా ఇంట్లో తీసుకుంటున్నాడు కాబట్టి నేను అదృష్టవంతున్నయ్యాను, లేకపోతే నాకెక్కడ అదృష్టం, అందరికీ దురదృష్టమే జీవితంలో ఉండేది. అక్కడ సారాంశం ఏంటంటే సర్వం భట్టాచార్య నిజంగా ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఆ రోజుల్లో ఒరిస్సాలో సర్వం భట్టాచార్య ఎవరయ్యా అంటే ఒరిస్సా రాజు రాజా ప్రతాపరుద్ధరికి రాజుగురువు ఆయన. రాజా ప్రతాపరుద్ధరు ఈయన ఎంత చెప్తే అంత. అలాంటి సర్వం భట్టాచార్య ఏమంటున్నాడంటే భగవంతుడికి నైవేద్యం పెట్టగలిగినటువంటి ఇల్లే అదృష్టమైన ఇల్లు. ఏ ఇంట్లోనైనా సరే మా ఇంట్లో అదృష్టం అండి అని చెప్పి ఎప్పుడు చెప్పుకోవాలంటే ఆ ఇంట్లో నువ్వు రోజు కూడాను భగవంతుడికి ఆహారం వండి నైవేద్యం పెడుతుంటే ఆ ఇల్లు అదృష్టం అనమాట. సరే చైతన్య మహాప్రభు ఇలా అడిగి చూశాడు, సర్వం భట్టాచార్య సమాధానాలు విన్నాడు. విని ఇంకా ఎక్కువగా మాట్లాడేది అనవసరము, కార్యం మొదలు పెట్టడమే మంచిదని చెప్పి అనుకుని ప్రసాదం తీసుకుంటున్నాడు. చైతన్య మహాప్రభు ఎంతో తృప్తిగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటే ఇంతలో సర్వం భట్టాచార్యకి ఒక అల్లుడు ఉన్నాడు, అమోఘ అని చెప్పి. అమోఘకి ఏంటంటే ఎప్పుడు కూడాను తోటి వాళ్ళు దోషాలు ఎంచేది, తోటి వాళ్ళని ఎక్కువగా విమర్శించేది, ఎంత వీలైతే ఎంత తోటి వాడిని తిడుతూ ఉండేది. తొందరగా అతను విమర్శలు బాగా పైకి చూపించేది అలవాటు. ఆ అతని బుద్ధి చండాలం బుద్ధి అని తెలిసే సర్వం భట్టాచార్య ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు వచ్చే సమయానికి అతని ఇంట్లో లేకుండా ఆ గదిలోకి రావడానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారం దగ్గర ఒక చెక్క ఏదో అడ్డంగా పెట్టేసేసి ఆయన రానికుండా చూసుకుంటాడు. చైతన్య మహాప్రభు ఉన్న ఈ ప్రదేశానికి ఇతను రాకూడదు. ఈయన ఎంతలో చైతన్య మహాప్రభుకి అది వడ్డించాలి ఇది వడ్డించాలని తొందరలో పొరపాటున ఏం చేస్తాడంటే ఈయన గుమ్మంలో ఎవరు వస్తున్నారు అనేది గమనించాడు. ఈయన అమోఘ ఏం చేస్తాడంటే అవకాశం కోసమే అతను చూసి కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే సర్వం భట్టాచార్య అక్కడ లోపలికి వెళ్ళి అది వడ్డించనా ఇది వడ్డించనా అని చెప్పి అక్కడ నిమగ్నమయ్యారో ఉన్న పళంగా చెక్క అడ్డం తీసుకునేసి లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి వచ్చి రావడంతో చూశాడు. మామూలుగానే అతనివి దిష్టి కళ్ళు ఏమి చూడడం చూడడమే, అక్కడ మొత్తం అరిటాకులో ప్రసాదం ఉందో చూడగానే కళ్ళు ఇంత లావు చేసేసి అమ్మో అమ్మో ఎంత ఎంత ఆహారం ఎంత తిండి ఎంత తిండి, 10-12-20 తినేది ఒక్కడు తినేస్తున్నాడు అని చెప్పేసి విమర్శించడం మొదలు పెట్టాడు అనమాట. అలా విమర్శించడం మొదలు పెట్టగానే అప్పుడు చూశాడు ఈయన, అప్పుడు సరేరే పొరపాటున ఎప్పుడు వచ్చావరా బాబు నువ్వు అని చెప్పి ఉన్న పళ్ళంగా అక్కడ అటు ఇటు చూస్తే ఒక కట్టె దొరికింది. ఆ కట్టె దొరికింది, కట్టె తీసుకునేసి తరమడం మొదలు పెట్టాడు. తరిమేసరికి ఆ వెళ్తూ వెళ్తుండగా కూడాను చూడండి అతను ఎంత విమర్శన బుద్ధు, ఆయన కట్టె తీసుకుని తరుముతుంటే కూడాను పరిగెడుతూ పరిగెడుతూ మరీ అంత తిండా మరీ అంత తిండి ఎట్లా తింటారు అని చెప్పి తిట్టుకుంటూనే పోతున్నాడు. సరే ఈయన కట్టె తీసుకొని పోరా ముందు నువ్వు పోతావు లేదని చెప్పి ఈయన కూడా ఈయన నోటుకు వచ్చినట్టు అతను తిడుతూ నీ నోట్లో పురుగులు పడిపోయినా ఏవి ఉంటాయి కదా అలాంటివన్నీ తిడుతూ పంపించేశాడు. పంపించేసిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి సాష్టంగా నమస్కారం చేసి క్షమించండి మహాప్రభు, నిజంగా అతను ఈ సమయానికి ఇక్కడికి వస్తాడని చెప్పి నేను కూడా ఊహించలేదు. అతను ఇలా విమర్శించేటువంటి బుద్ధి ఉందని నాకు ముందే తెలుసు, అందువల్ల అతని బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పేసి పరిపరి విధాలు ప్రాధాయపడుతుంటాడు. ఇంతలో ఈ వీళ్ళ ఆవిడికి ఆ ధర్మపత్నికి లోపల ఏమైందో తెలియదు, ఆమె వంట గదిలో ఉంటుంది. ఈయన్ని చైతన్య మహాప్రభుని పదే పదే ప్రార్థిస్తూ ఉంటే ఆమెకు అర్థం కాక బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏమైందండి అని చెప్పి అడిగితే ఆయన చెప్తాడు, ఇలా జరిగింది అమోఘ లోపలికి వచ్చాడు, సాక్షాత్తు భగవంతుడు చైతన్య మహాప్రభుని ఈ విధంగా దూషించాడు, ఇంత ఆహారం తింటున్నామని చెప్పేసి ఆయన్ని విమర్శించాడు అనగానే ఆమె వెంటనే ఉన్న పళంగా కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోయేసేసి ఆమె గుండెలు బాదుకుంటూ అంటుంది, వాడు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి అపచారానికి నా కూతురు విధవరాలైపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటుంది. అంటే వాళ్ళ యొక్క భావన ఎలా ఉందనంటే ఏ తల్లి, ముఖ్యంగా తల్లి, ఎందుకంటే తల్లి ఒక స్త్రీ కదా, తన కూతురికి ఆ జీవితం కావాలని కోరుకుంటుందా? ఏ తల్లి అయినా కానీ ఏ తల్లి ఇలా కోరుకోదు. ఈ తల్లి కోరుకుంటుంది నా కూతురు విధవరాలైనా పర్వాలేదు, ఇంత ఘోరమైన అపచారం చేశాడు ఇతను అని చెప్పేసి అల్లుని తిడుతోంది. ఎందుకని అంటే ఎదురుగా కూర్చొని ఆహారం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? కృష్ణ భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట, మాత దాత పితామహ అని చెప్పి చెప్తున్నాడు. సకల జగత్తుకి సర్వజీవులకు కూడాను నిజమైనటువంటి తల్లిని తండ్రిని పితామహుణ్ణి నేనే అని చెప్తున్నాడు. ఆవిడ దృష్టిలో ఏమని భావిస్తుందనంటే మేము పేరుకి ఆహారం పెడుతున్నాం కానీ ఇంతమందికి అన్నం పెట్టి ఇంతమందికి ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు కదా. ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్ తేన తెక్కువైన భుంజీద, అందరికీ కూడాను సమయానికి నాలుగు వేళ్ళు లోపలికి వెళుతున్నాయనంటే భగవద్ అనుగ్రహం చేత జరుగుతుంది. మనం అనుకోవచ్చు నా కష్టార్జితము ఇంకోటి 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 ఎన్నైనా అనుకోవచ్చు, భగవద్ అనుగ్రహం వల్ల జరుగుతుంది. అందుకని అందరికీ అన్నం పెట్టేటువంటి ఆ తల్లి భగవంతుడు ఎదురుగా వచ్చి ఆయన ఆహారాన్ని నైవేద్యాన్ని తీసుకుంటూ ఉంటే తిట్టాడే అని చెప్పేసి ఆమె అంతగా బాధపడిపోయింది అనమాట. సరే ఇతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత చైతన్య మహాప్రభుని క్షమించమని చాలాసేపు అడుగుతారు వీళ్ళు. మహాప్రభు అంటారు ఏంటి అందులో పెద్ద విషయం చేస్తారు మీరు, ఉన్నమాట కదా అతను ఏమనింది అతను అన్నమాట, ఏముంది అందులో, అదేం పట్టించుకోకండి మీరు, నేను మాత్రం మీరు తృప్తిగా మీ దగ్గర నైవేద్యం తీసుకోవాలని చెప్పి నన్ను ఆహ్వానించారు, మీరు ఇచ్చిన నైవేద్యం నేను తృప్తిగా తీసుకుంటాను చూడండి ఇంకా పట్టురండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళు సంతోషంగా వెళ్ళి నైవేద్యాలను తీసుకొచ్చారు, మహాప్రభు వాటిని స్వీకరించారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడాను వీధి దాకా వస్తాడు సర్వం భట్టాచార్య, మళ్ళీ చెప్తాడు పొరపాటు అయిపోయింది క్షమించండి, ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు, మిమ్మల్ని ఈ విధంగా ఘోరమైనటువంటి దూషణ ఇది అని చెప్పాడు. మళ్ళీ ఆయన భుజం తడతాడు, ఏముందే అందులో చిన్న విషయం, అది ఏదో ఉన్న విషయమే కదా అతను అన్నదే, అయినా అతనే పట్టించుకోవద్దు నువ్వు అజ్ఞానంతో ఉన్నాడు అతను పట్టించుకోవద్దు అని సరే వదిలేదు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనేమనుకుంటాడంటే సర్వం భట్టాచార్య నేను బ్రాహ్మణుణ్ణి, వాడు బ్రాహ్మణుడే, బ్రాహ్మణుడు అంటే భగవంతుడిని పరిపూర్ణ భక్తిభావంతో సేవించవలసింది మా ధర్మం, నేను ఆ ధర్మం చేస్తూ ఉంటే అతను వచ్చి దానికి ఆటంకం కలిగించాడు, కాబట్టి నేను కూడాను అందులో ఒక భాగస్వామి అయినట్లు అయిపోయింది కాబట్టి నేను కూడా పోతే బాగుంటుంది, నేను కూడా నేను ప్రాణత్యాగం చేసేస్తే బాగుంటుంది అని చెప్పి సార్వం భట్టాచార్య ఏం చేశాడంటే ఇంటికి తిరిగి వెళ్ళాడు కానీ ఆయనకు అన్నం రుచించలేదు, ప్రసాదం తీసుకోలేదు అతను, ఇదే బాధతో కూర్చునిపోయాడు అని వాడు పారిపోయాడు కదా అమ్మగా మనకి తెలుసు మళ్ళీ ఇంటికి వస్తే కొడతారనేసి, ఆ రాత్రి ఇంటికి రాలా, ఎక్కడో బయట ఉన్నాడు, తెల్లారేసరికి ఇంటికి వద్దామని చెప్పి చూశాడు. కానీ అతను ఇంటికి వద్దామని అనుకున్న ప్రయత్నం చేస్తే లోపల ఏమైపోయింది, తనకి తీవ్రమైన కలరావేద వచ్చేసింది, కలరావేద వచ్చి ఉన్న పళ్ళంగా కుప్పుకొని పడిపోయాడు. కలరావేద వస్తే మనిషికి అసలు లేసే ఓపిక కూడా ఉండదు అనమాట, చాలా మనిషి అట్లే నీరసించి కుంచుకుపోతాడు, లేవలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఆ విషయం ఎప్పుడైతే ఇతనికి సార్వం భట్టాచార్యకి తెలుస్తుందో ఆయన అనుకున్నాడు, నేను ఏదైతే అనుకున్నానో అది విధే నిర్వహిస్తుంది, ఈ విధి ఉంది కదా, విధి అతన్ని ఆ విధంగా ఆ వ్యాధిని పడవేయడం ద్వారా ఆ విధే నిర్వహిస్తుంది మేము అనుకున్నటువంటి విషయాన్ని అని చెప్పి అనుకుంటున్నాడు. అనుకుని దానికి ఆయన ఒక శాస్త్రంలో ఒక శ్లోకం గుర్తుకు తెచ్చుకున్నాడంట, భగవంతుని యొక్క విగ్రహాన్ని ఎవరైనా కానీ దూషించినట్లయితే ఆ దూషణకి ఆ వ్యక్తికి ఎంత అపరాధం ఎంత అపచారం జరుగుతుంది అని అంటే అసలు అలాంటి వ్యక్తి ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్పేసి చెప్తారనమాట. అందుకనే మనం భగవంతుని విగ్రహంగానో లేకపోతే అదొక పాలరాయనో లేకపోతే అదొక చెక్క దారువనో లోహమనో మనం భావించకూడదు, అలా అని చెప్పి మనం వేళాకోళం చేయకూడదు. భగవంతుడు దేవదేవుడు మన మీద అనుగ్రహంతో ఆ విగ్రహం ద్వారా మనకు వ్యక్తమవుతున్నాడు అని చెప్పి అర్చించాలి, సేవించి తరించాలి. గోపీనాథ్ ఆచార్య అని చెప్పి సార్వం భట్టాచార్య ఇంట్లోనే ఉంటాడు ఆయన, ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తాడు అనమాట. ఇలా జరిగింది, అల్లుడు అమ్మగా కలరవేత్త పడిపోయాడు, ఇలా జరిగిందని వెంటనే చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగ దగ్గరికి వెళ్ళి అమ్మగ హృదయం మీద చేయబెడతారు, చేయబెట్టి చెప్తారు ఈ హృదయం ఉంది కదా, ఈ హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటి కల్మషాలు లేనటువంటి హృదయం అయితే ఇందులో భగవంతుడు నివసిస్తాడు, మరి భగవంతుడు నివసించాల్సినటువంటి ఈ హృదయాన్ని నీవు ఎందుకయ్యా అసూయకి ద్వేషానికి ఈర్షకు ఎందుకయ్యా నువ్వు చోటిచ్చావు, వాటికి ఎందుకు నువ్వు చోటిచ్చి నువ్వు భగవంతుని ఆ ప్రదేశంలో లేకుండా చేసుకుంటున్నావు, వీటికి నువ్వు చోటు ఇవ్వకూడదు. కాబట్టి ఈ రోజున నేను చెప్తున్నాను పవిత్రమైన హరినామ శక్తితో ఏ వ్యక్తికైనా సరే హృదయంలోని కల్మషం క్రమేపీ తొలగిపోతుంది. అంచేత నేను ఈరోజు చెప్తున్నాను నీ హృదయం అనేటువంటి కల్మషాల నుంచి పూర్తిగా అసూయ ద్వేషాల నుంచి పూర్తిగా విముక్తుడు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, లే ఒకసారి పైకి లేచి గట్టిగా హరినామాన్ని కీర్తించు అని చెప్పేసి చైతన్య మహాప్రభు అన్నారు. అనగానే ఉన్నటువంటి ఉన్న పళ్ళంగా అమ్మక అమాంతము పడిపోయిన కలరవేత్త పడిపోయిన వాడల పైకి లేచి హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే ఇలా ఆయన హరినామం జపం చేశాడు. చేయగానే కలరవ్యాధి మొత్తం అంత కించిత్ కూడా ఏమి ఆనవాళ్ళు కనపడకుండా వ్యాధి వెళ్ళిపోయింది, పూర్తి ఆరోగ్యవంతుడైపోయాడు. చైతన్య మహాప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని నన్ను క్షమించండి అని చెప్పేసి గట్టిగా ప్రాధేయపడ్డాడు. ఈ విషయం తెలిసి సార్వం భట్టాచార్య శ్రీ రాధాగోవింద భగవానికి శ్రీల ప్రభుపాదకి జయగోర్ ప్రేమ. ఈ విషయం తెలిసి సార్వం భట్టాచార్య, మహాప్రభు ఎందుకు మీరు అతను రక్షించారు, ఎందుకు మీరు అతనికి రక్షణ ఇచ్చారు అని చెప్పినాడు. చైతన్య మహాప్రభు అన్నారు, ఎందుకేంటి, నా భక్తుడు అయినటువంటి నీవు ఉండేటువంటి ఇంట్లో నీ యొక్క బంధువులే కాదు, నీ ఇంట్లో పనిచేసేటువంటి పాలేరులు మొదలుకొని దాసీలు మొదలుకొని పనివాళ్లు మొదలుకొని చివరికి నీ ఇంట్లో పెరిగేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నా అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే నీవు నన్ను అంతగా నమ్ముకున్నావు కాబట్టి నీకు నీ ఇంట్లో వాళ్ళకి నేను ఇంతగా రక్షణ ఇస్తున్నాను. అందుకని అమోఘ నేను ఇప్పుడు భక్తుణ్ణి చేసేసాను. అతని హృదయంలో ఇంతకు ముందులో ఈర్ష ద్వేషాలు లేవు, తోటి వాళ్ళ తప్పులు విమర్శించేటువంటి బుద్ధి లేదు, అతను హరినామంతో చాలా చక్కగా ఉన్నాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు సర్వం భట్టాచార్య మహాప్రభు పాదాలకు నమస్కారం చేసి, నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరిస్తున్నందుకు మీకు జన్మ జన్మలకి నేను సేవ చేసుకుంటాను అని చెప్పిస్తున్నాడు అని ఆయన ఎలాంటి భావంతో చెప్పాడంటే, ఈ సేవ చేసే అవకాశం కలిగించేది మీరే, సేవ చేసుకునేటువంటి శక్తిని ప్రసాదించేది మీరే, సేవ చేసే జ్ఞానాన్ని నాకు ఇచ్చేది మీరే అని చెప్పి చెప్తాడు. అంటే మనమంతా భగవంతునికి సేవ చేస్తున్నాము, ఈ సేవ చేసేటప్పుడు భావన ఎట్లా ఉండాలి అని అంటే, భగవంతుడు మనకు శక్తినిస్తే, భగవంతుడు మనకి బుద్ధిని ప్రసాదిస్తే, దాంతో నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటే దానివల్ల భగవత్ సంకల్పం అనేది అక్కడ ప్రకటన అవుతుంది. నేనేదో చేస్తున్నానని చెప్పేసి అహంకార భావం చూపించుకుంటే ఏమంటే, మన ఉద్దేశాలు అంతర్ ఉద్దేశాలన్నీ పెట్టుకుని వాటిని చేయడం జరుగుతుంది. ఎట్లా వెళ్తున్నావయ్యా లంకకి నువ్వు అని చెప్పి హనుమంతుని అడిగితే హనుమంతుడు అన్నాడు, యదా రాఘవ నిర్ముక్త శరహ తద్వద్ గవిచ్చామి అంటున్నాడు. రాఘవుడి నుంచి బయలుదేరినటువంటి బాణం ఎట్లా వెళ్తుందో నీ తద్వద్ గవిష్యామి, నేను ఆ విధంగా వెళుతున్నాను. బాణానికి ఏమైనా దిశ తెలుసా, కొన్ని బాణానికి ఏమైనా బలం ఉంటుందా, వెళ్లే బలం ఉంటుందా, దానికి దిశను బలాన్ని అన్నింటినీ ఎవరిస్తారు, సంధించేవాడు ఇస్తాడు. సో నేను భగవంతుడి చేత సంధించబడినటువంటి ఒక బాణంలా దూసుకెళ్తాను అన్నప్పుడు మన హృదయంలో భగవంతుని యొక్క భావన ఆయనే ప్రకటన చేస్తాడు. దీని ముందు శ్లోకమే నేను చెప్పారన్నమాట, లీలపారాయణ ప్రభు దదామి బుద్ధి యోగంతో తేనయా ఉపయాంతి, ఆయన చేరుకునేటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ఆయనే ప్రసాదిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం నుంచి ఏమర్థమవుతుంది, కృష్ణుని యొక్క కరుణ మనకి ఉంటే మనలో అజ్ఞానం అనే అంధకారం నశించి నిజమైన జ్ఞానం జ్ఞాన దీపేన భాస్వత అని 4వ అధ్యాయంలో వస్తుంది. ఆ జ్ఞానం అనే దీపం చేత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్ని మన కర్మలన్నీ కూడా దహించేస్తుంది. అందువల్ల జ్ఞానం అనేటువంటిది మనకి నిజమైనటువంటి కృష్ణుడు కరుణ అని చెప్పి అర్థం చేసుకోవాలి. దేవుడు కరుణ చూపించు కృప చూపించు అని అడుగుతూ ఉంటామే, మనం అర్థం చేసుకోవాలి నిజమైన కరుణ ఏది, మన అజ్ఞాన అంధకారాన్ని నశింపజేసేటువంటి దివ్యమైనటువంటి జ్ఞానమే నిజమైన కరుణ. అందుకని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చూపిస్తున్నటువంటిది ఏమిటి, కరుణ అన్నమాట. కరుణే జ్ఞాన రూపంలో చూపిస్తాడట ఆయన. ఇప్పుడు ఇంతకు విషయం అది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు కరుణ వచ్చింది అంటే అది జ్ఞాన రూపంలో మనకు వస్తుంది. ఈ కృష్ణుడు కరుణే ఈ పుస్తకం అన్నమాట. దీన్ని మనం కనుక తీసుకుంటే కృష్ణుడు కరుణ మన జీవితంలో మనము ఆహ్వానించినట్లు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి శీల ప్రభుపాదికి జయ గౌర ప్రేమలందే.